రెండవ అధ్యాయమును మనం ధ్యానం చేసుకుందాం. ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. కొద్ది సమయము నీ వాక్యమును ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. అందులోని సత్యములను మేము గ్రహించినట్లు కృప చూపించమని ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటూ మా ప్రియుడును మా రక్షకుడును నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అత్యునితో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతము మనము పేతురు వ్రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయంలో అనుకొచ్చి ఉన్నాం. ఈ రెండో అధ్యాయంలో మొత్తం 22 వచనాలు ఉన్నాయి. వీటిని మనం రెండు భాగాలుగా విభాగించుకోవచ్చు. 1-9 వచనాల వరకు ఉన్నటువంటి భాగంలో అసత్య బోధకులకు వ్యతిరేకంగా తీర్పులు ఎలా ఉంటాయో పేతురు గారు హెచ్చరించారు. ఆ తర్వాత 10-22 వచనం వరకు ఉన్నటువంటి భాగంలో ఈ అసత్య బోధకుల గుణగుణాలు, వారి క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయో తెలియపరిచాడు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆధునిక సంఘ కాలంలో ఈ అసత్య బోధకులను మనం తెలుసుకోవలసిన అవసరత చాలా చాలా ఉంది. సత్య సువార్తను మనం తెలుసుకోవలసిన అవసరత ఉంది. అసత్య సువార్తను బోధించేటువంటి అసత్య బోధకులను గుర్తించవలసిన అవసరత కూడా ఉంది. లేని ఎడల మనము అసత్య బోధను, అసత్య బోధకులను పిచ్చిగా గుడ్డిగా మనం వెంబడిస్తూ ఉంటాం. అది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఏమాత్రం కూడా క్షేమం కాదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రత్యేకంగా ఈ రెండో అధ్యాయంలో అసత్య బోధకులను గురించి, వారి యొక్క గుణగుణాలను గురించి పేతురు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 2:1-3 వరకు చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. మరియు అబద్ధ ప్రవక్తులు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరకముగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందరు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనమును కునికి నిద్రపోదు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేకులు ఆ దినాల్లో, అనగా పాత నిబంధన కాలంలో, అనేక మంది అబద్ధ ప్రవక్తలు ప్రజలను తప్పుదారి పట్టించినట్లే ఈరోజు సంఘంలో కూడా అబద్ధ బోధకులు అనేక మంది వస్తారు అని బైబిల్ సెలవిస్తుంది. వాస్తవానికి ఈ అబద్ధ బోధకులు ఆదిమ సంఘములో నుంచే ప్రారంభించబడినట్లుగా మనం చూడవచ్చు. ఉదాహరణకి అపోస్తలుల కార్యములు 15-లోనే యూదయ నుంచి కొంతమంది సహోదరులు అంత్యోకియ, గలతీయ ప్రాంతాలకు వెళ్లి మీరు సున్నతి పొందుకుంటేనే రక్షణ పొందినట్లు, మీరు సున్నతి పొందకపోతే రక్షణ పొందనట్లే, మీరు పస్కాను ఆచరించాలి, ఆచరించకపోతే మీరు రక్షణకు మీరు సరిపోరు, ఇలాంటి అనేకమైనటువంటి బోధనలను గలతీయ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘంలోనికి తీసుకుని వెళ్లి సంఘాన్ని గలిబిలి చేసినప్పుడు అంత్యోకియ సంఘము పేతురుని బర్నబాను యెరూషలేముకు పంపించి యెరూషలేములో సంఘ పెద్దలతో విచారణ చేసి ఆ తర్వాత వాళ్ళు కొన్ని విషయాలను పత్రిక రూపంలో రాసి పౌలు చేత పంపించడం జరుగుతుంది. సంఘ చరిత్రలో దీన్ని ఫస్ట్ జెరూసలేం కౌన్సిల్ అని అంటారు. ఫస్ట్ జెరూసలేం కౌన్సిల్ యెరూషలేములో జరిగినటువంటి మొట్టమొదటి సభ. దేని గురించి అంటే అబద్ధ బోధకును గూర్చి, అబద్ధ బోధకులను గూర్చి. ఆ తరువాత ఇంకా చరిత్రలో అనేకములు ఈ రీతిగా జరుగుతూ వచ్చాయి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆదిమ సంఘంలో తప్పుడు బోధకులు లేచినప్పుడు, తప్పుడు బోధ వచ్చినప్పుడు సంఘం అంతా కూడా ఒక తాటి మీద కూర్చొని కొన్ని కౌన్సిల్స్ ని ఏర్పాటు చేసి వాటిని ఖండించి సంఘానికి సత్య సువార్తను బోధించడం జరిగింది. కారణం ఏంటంటే ఆదిమ సంఘంలో 100 మందిలో 1-2 తప్పుడు బోధన తీసుకొని వచ్చారు కాబట్టి మిగిలిన 97 మంది కూడుకొని దాన్ని ఖండించి సంఘాన్ని జాగ్రత్త పరుచుకుంటూ వచ్చారు. బట్ ఈరోజు ఈ ఆధునిక సంఘంలో సమస్య ఏమైపోయిందంటే, క్షమించండి నేను మాట చెప్తున్నాను, 90 మంది అబద్ధ బోధన ప్రకటించే వాళ్ళు అయిపోయారు. వాళ్ళు మెజారిటీ అయిపోయారు కాబట్టి ఖండించేటువంటి వాళ్ళు మైనారిటీ అయిపోయారు. ఒకవేళ ఈ 10 మంది ఖండించినప్పటికీ కూడా వీళ్ళని అసలు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఈ 90 మంది చాలా పేరు ప్రతిష్టలు పొందారు. వీళ్ళు ఎప్పుడు టీవీల్లో కనబడుతుంటారు, వీళ్ళు పెద్ద పెద్ద బోధకులుగా కనబడుతుంటారు. కానీ వాళ్ళను ఖండించేటువంటి వాళ్ళు చిన్న చిన్న బోధలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు, చిన్న చిన్న సహవాసాలని కలిగి ఉండేటువంటి వాళ్ళు. అందుకోసమే వీళ్ళని ఎవరు పట్టించుకోవడం లేదు. అప్పటికి ఈరోజు యూట్యూబ్ లో ఎంత వేగంగా అసత్య ప్రచారం జరుగుతుందో, ఈ అసత్య ప్రచారాన్ని ఖండించటానికి కొంతమంది సత్యాన్ని బోధించేటువంటి వాళ్ళు ఇదే యూట్యూబ్ ఛానల్ ని బేస్ చేసుకుని వాళ్ళు టీచింగ్స్ చేస్తా ఉన్నారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. కానీ జాగ్రత్త గమనిస్తే అసత్య బోధ చేసే వాళ్ళకేమో వ్యూస్ మిలియన్స్ లో ఉంటున్నాయి. ఆ అసత్య బోధను ఖండించి సత్య సువార్తను బోధించేటువంటి వారికేమో వేలల్లో వ్యూస్ ఉంటున్నాయి. అంటే ప్రజలు కూడా సత్య సువార్తను వినడానికి ఇష్టపడడం లేదు. అసత్య బోధలు వారికి వినసొంపుగా ఉన్నాయి, వారికి నచ్చినట్లుగా ఉన్నాయి, వారికి అనుకూలంగా ఉన్నాయి, వారిని పొగుడుతున్నట్లుగా ఉన్నాయి. అందుకోసమే ఈరోజు అనేక మంది అసత్య బోధ వైపు పరుగులు తీస్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సమస్య వాస్తవానికి ఆదిమ సంఘంలోనే కాదు, ఇందాక నేను తెలియచేసినట్లుగా పాత నిబంధన కాలంలో కూడా ఉంది. పాత నిబంధన కాలంలో కూడా అబద్ధ ప్రవక్తలు ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేశారు. అలాంటి సందర్భంలో మనం బిలామును జ్ఞాపకం చేసుకోవచ్చు. బిలామునితో దేవుడు గాడిద చేత మాట్లాడించి హెచ్చరించాడు. అలాంటి అనేక మంది అబద్ధ బోధకులు ఉన్నారు. సమస్య ఏంటంటే వారు చాలా రహస్యంగా ప్రమాదకరమైనటువంటి తప్పుడు సిద్ధాంతాలని ప్రవేశపెడతారు. చూడండి, అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండేది, అంటే పాత నిబంధన కాలంలో ఉండేది, అటువలనే మీలోనూ అంటే సంఘములోనూ అబద్ధ బోధకులుందరు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. మనకందరూ తెలిసిన విషయమే, ప్రభువు మనలను వెల చెల్లించి, రక్తాన్ని చిందించి వెల చెల్లించి ఆయన మనల్ని కొన్నాడు. ఈ అబద్ధ బోధకులంట తమ్మును వెల చెల్లించి రక్తం పెట్టి కొనినటువంటి ప్రభువును కూడా విసర్జించుతారట. తమకు తామే శీఘ్రముగా వారు నాశనాన్ని కలగజేసుకుంటారట. నాశనకరముగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదరట. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, వారిని రక్షించిన ప్రభునే వారు నిరాకరించేటువంటి స్థాయికి వాళ్ళు వెళ్లిపోతారు. ఫలితంగా తమపై తాము వాళ్ళు నాశనాన్ని కొని తెచ్చుకుంటారు. అయితే ఇప్పుడు మన సమస్య ఏంటి? వాళ్ళకే వాళ్ళు కొని తెచ్చుకున్నటువంటి ఆ నాశనంలోనికి మనం కూడా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఇది బాధ, ఇది బాధ. మీకు మీకు ఒక విషయం తెలుసా, ఈరోజు టీవీ ప్రసంగికులలో 70% మంది అసత్య బోధకులే. మీరు ఎవరెవరైతే పెద్ద పెద్ద సేవకులు, గొప్ప సేవకులు అని అనుకుంటున్నారు చూసారా, వాళ్ళల్లో కూడా 70% మంది అబద్ధ బోధకులే. వాళ్ళలో కూడా 70% మంది అబద్ధ బోధకులే. ఎవరు సార్ అని అడగద్దు, కానీ వాళ్ళు ఎవరు అని గుర్తించడానికి వాక్యాన్ని చదవండి. వాక్యాన్ని చదివి వారెవరో వారిని మీరే గుర్తించి వారికి వారి బోధనలకు దూరంగా ఉండడము మీకు శ్రేయస్కరం. పెద్ద ఫాలోయింగ్ ఉన్నంత మాత్రాన వాళ్ళేం గొప్ప సేవకులు కాదు. రంగురంగుల సూటు బూటు వేసుకున్నంత మాత్రాన, జిగేలు జిగేలమనేటువంటి స్టేజీల్ని ఏర్పాటు చేసినంత మాత్రాన, వాళ్ళ మీటింగ్ కి 100,000 మంది 200,000 వచ్చినంత మాత్రాన వాళ్ళు గొప్ప సేవకులు అని అనుకోవడం కూడా పొరపాటేనండి. నేను చిన్నప్పటి నుంచి అలాంటి సభలకు అనేకమైన వాటికి వెళ్ళాను. నేను 100,000 మంది జనం వచ్చేవాళ్ళు, అసలు స్టేజీలు గాని అసలు ఇంకా ఏర్పాట్లు గాని అదిరిపోయేవి. ఆ తర్వాత ఆరాధన ఇంకా అద్భుతంగా జరిగేది. మంచి మ్యూజిషియన్స్ ని బయట నుంచి తీసుకొని వచ్చి చెప్పిస్తారు. ఆ తర్వాత వాక్యం వింటే నాకు అసలు అర్థమయ్యేది ఏమీ కాదు. 1.5 గంట సేపు స్టేజీ మీద అటు ఇటు తిరిగి పరుగులెత్తి అవి చెప్పి ఇవి చెప్పి ఆ కథలు చెప్పి ఈ కథలు చెప్పి జనాల్ని నవ్వించి సంతోషపెట్టి కొన్నిసార్లు ఏడిపించేటువంటి స్టోరీస్ చెప్పి వారి ఎమోషన్స్ మీద దెబ్బ కొట్టి క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, చివరికి అంత అయిపోయిన తర్వాత ఇంతకు వాళ్ళు ఏం చెప్పారు, నేనేం నేర్చుకున్నానంటే నాకేం తెలీదు. నా అనుభవం చెప్తున్నాను, వాక్యం వల్ల ఏం చెప్పారు తెలీదు, నా జీవితానికి ఏం అనుభవించుకున్నాను తెలీదు. కానీ వెళ్లేటప్పుడు మాత్రం నేను వావ్, మీటింగ్స్ మాత్రం అద్భుతంగా జరిగాయి. బాబ్బాబ్బా, ఎంత జనం చూసారా, ఎంతమంది జనం వస్తే నాకు ప్రోగ్రామ్ అంత సక్సెస్. ఇదే మాట్లాడుతున్నాను, అసలు వాళ్ళు ఏం పాడారండి, అద్భుతం. అసలు ఆరాధన చేస్తా ఉంటే ఇక్కడే దేవుడు ఉన్నాడేమో అనిపించిందట. అయ్యగారు చెప్తున్నంతసేపు నేను నవ్వుతూనే ఉన్నాను నేను, లేకపోతే అయ్యగారు చెప్తున్నంతసేపు నేను ఏడుస్తూనే ఉన్నాను నేను. మరేం నేర్చుకున్నావు, నీ జీవితానికి ఏమన్వయించుకున్నావు? ఏమీ ఉండదు. క్రీస్తునందు ప్రేమ దేవుడు ఈరోజు అలాంటి జిమ్మిక్కులు చేసి అసత్య సువార్తను బోధించేటువంటి వాళ్ళు చాలా మంది ఈరోజు తయారయ్యారు. నిజంగా అది బాధాకరమైనటువంటి విషయం. ఇక్కడ మనతో వచ్చిన సమస్య ఏంటంటే, మనలో చాలా మంది వారి బోధనలు అనుసరిస్తారు, వారి జీవన శైలిని కూడా అనుసరిస్తారు. వారి చెడు ప్రవర్తన వల్ల క్రీస్తు మార్గం గురించి ప్రజలు చెడుగా మాట్లాడతారు. ఒక విశ్వాస జీవితం సువార్తకు గౌరవం తీసుకురావాలి, కానీ క్షమించండి, అది అవమానం తీసుకురాకూడదు. ఈరోజు కొంతమంది బోధకుల యొక్క జీవితాలు క్రీస్తుకు ఏ రీతిగా అవమానం తీసుకొని వస్తున్నాయో మనం సోషల్ మీడియాలో స్పష్టంగా చూస్తున్నాం. పేర్లు నేను చెప్పవలసిన అవసరం లేదు, బట్ మీరే పరిశీలన చేసుకోండి. ఒక సేవకుడు అంటాడు, రండి మనం పోరాడదాం అంటాడు. మరొకడు సేవకుడు అంటాడు, తొడగొట్టి రండి మనం చూసుకుందామని అంటాడు. మరొక సేవడు అనుకుంటున్నాడు, నా వెనకాల చూడు ఎంత మంది ఉన్నారు అని అంటాడు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, రండి మనం పోరాడుదాం, అందుకోసమేనా ప్రభు మనల్ని పిలిచింది? అందుకోసమేమైనా ప్రభు మనల్ని పిలిచింది? మన హక్కుల కోసం మనం నోరు విప్పుదాం. విషయం ఏంటంటే, మన హక్కుల కొరకు నోరు విప్పడం తప్పు అన్న ఉద్దేశం కాదు, కానీ నువ్వు సేవకుడును, అందుకొరకు పిలువబడలేదు. దట్ ఈస్ నాట్ యువర్ డ్యూటీ. ఒకవేళ పాలిటిక్స్ లో ఆసక్తి కలిగినటువంటి సంఘంలో ఎవరైనా యవనస్తులని వల్ల ప్రోత్సహిస్తే మంచిదే. రాజకీయాలు ఏం చెడ్డది కాదు, కానీ రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు చెడ్డవాళ్ళు. రాజకీయం అనేటువంటిది ఉండాలి. యాక్చువల్ గా మనకు రాజకీయం అనే పదమే ఒక నెగిటివ్ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయింది. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు అంటే ఎవరు? దే ఆర్ సర్వెంట్స్ ఫర్ ద పీపుల్. కానీ వాళ్ళు చేయడం లేదులేండి, వాళ్ళు దా నిర్వచనాన్ని వాళ్ళు దుర్వినియోగం చేశారు. సో కాబట్టి నేను రాజకీయాలు తప్పని నేను చెప్పడం లేదు. దేర్ షుడ్ బి గుడ్ లీడర్స్ అండ్ గుడ్ సర్వెంట్స్. దాని కొరకు నీ సంఘంలో అలా ఆసక్తి కలిగినట్టు యవనసులు ఎవరన్నట్టు ప్రోత్సహించు. అంతేకాని యు ఆర్ నాట్ కాల్డ్ ఫర్ దాట్. నువ్వు అందుకొరకు నువ్వు పిలువబడలేదు. ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. యాజ్ ఎ దళిత్ గా నేను ఐఎమ్ దళిత్. సో నేను దళిత్ థియాలజీ చదివాను. ఆ దళిత్ థియాలజీ చదివిన తర్వాత నేను ఈ దళితులు ఒకప్పుడు పడిన కష్టాల గురించి నేను నేర్చుకున్న తర్వాత కంప్లీట్ గా ఒక వర్గాన్ని నేను ద్వేషించడం ప్రారంభించాను. కంప్లీట్ గా ఒక వర్గం మీద నేను రాళ్ళు వేయడం ప్రారంభించాను. ఏంటి, నేను సేవలో ఉన్న తర్వాత కూడా, సేవకు వచ్చిన తర్వాత కూడా, ఒక పక్క సేవ చేస్తూ కూడా, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అని చెబుతూ కూడా ఒక వర్గం వారిని నేను ద్వేషించడం ప్రారంభించాను. కానీ ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అని అన్నప్పుడు ఈ పొరుగు వాణి లిస్టులో నువ్వు ఏ వర్గాన్నైతే ద్వేషిస్తున్నావో ఆ వర్గం వారు రారా అని ప్రశ్నించాడు. ఉన్న మతాల్లో నాకు ఒక మతం వారంటే ఇష్టం లేదు, నేను పేర్లు చెప్పడం లేదు. నా దృష్టిలో వాళ్ళందరూ కూడా టెర్రరిస్టులు ఒకప్పుడు. కానీ దేవుడు నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అని చెప్పినప్పుడు ఈ లిస్ట్ లో ఆ ప్రజలు రారా? వాళ్ళు కూడా వస్తున్నారే. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానముగా ఉండి అన్నప్పుడు, అందరూ అన్నప్పుడు వారిలో ఆ వర్గం వారు కానీ ఆ మతం వారు కానీ రావడం లేదా? దేవుడు లోకము ఎంతో ప్రేమించను అన్నప్పుడు, ఈ లోకము అన్నప్పుడు ఈ లోకములో ఆ వర్గం వారు రావడం లేదా, ఆ మతం వారు రావడం లేదా? అది వస్తున్నారు కదా. మరి దేవుడు వాళ్ళని ప్రేమిస్తూ ఉంటే నన్ను కూడా వాళ్ళని ప్రేమించమంటే నేనేమో, ఇదిగో ఒకప్పుడు మా పూర్వీకులని వాళ్ళు ఇలా హింస పెట్టారు కాబట్టి నేను వీళ్ళని ద్వేషిస్తానంటే ఎలా కుదురుతుంది? సరే, ద్వేషిస్తే ద్వేషించో, అది నీ వ్యక్తిగతం. కానీ ఇప్పుడు నువ్వు వాళ్ళకెళ్ళి నువ్వు రక్షణ సువార్తను చెప్పగలవా? ఇప్పుడు వాళ్ళని ద్వేషిస్తుంటే నువ్వు వాళ్ళ కొరకు ప్రార్థన చేయగలవా? ప్రార్థన చేయలేవే. నువ్వు వాళ్ళని క్షమించలేవే. వాళ్ళతో నీ హృదయంలో నీకు సమాధానం ఉండదే. దానివల్ల ఇప్పుడు ఎవరికి నష్టం? నీకు తెలియకుండా నీకు కూడా ఒక నష్టమైంది. ఎందుకని? నువ్వు క్షమించకుండా నువ్వు క్షమించబడలేవు కదా. నువ్వు క్షమించకుండా నువ్వు క్షమించబడలేవు కదా. సో అలాంటప్పుడు నువ్వు ఒక వర్గాన్ని నువ్వు ద్వేషిస్తే నువ్వు క్షమించబడవు. నువ్వు క్షమించబడకపోతే నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఆ తర్వాత దేవుడు నాతో మాట్లాడిన మాట ఒకటే, లుక్ ఎట్ ఎవ్రీవన్ యాజ్ ఎ లాస్టింగ్ సోల్. అందుకొరకు నువ్వు పిలువబడ్డావు. నువ్వు వాళ్ళని ద్వేషించడానికి కాదు, అసహించుకోవడానికి కాదు, ఎవరిని పక్కన పెట్టడానికి కాదు, బట్ యు ఆర్ కాల్డ్ టు విన్ ద లాస్టింగ్ సోల్స్ అండ్ దే ఆర్ వన్ అమాంగ్ దెమ్. నశించిపోతున్న ఆత్మలకు సువార్తను ప్రకటించడం మన బాధ్యత. నేను ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తానండి. యాక్చువల్ ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ బట్ సమయం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను అంతే, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. సో క్రీస్తునందు మిడ్లరా, ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక వర్గం వారిని మనం ద్వేషిస్తూ వాళ్ళను వేలెత్తి చూపిస్తూ వాళ్ళని పక్కన పెడతా ఉన్నాం కదండి, వాళ్ళని పక్కన పెడతా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళకి రక్షణ సువార్తను మరి ఎవరు ప్రకటిస్తారు? ఇప్పుడు ఆ వర్గం వారు మన మీద దాడి చేస్తున్నారు అనుకున్నాం, ఆ వర్గం వారు మన మీద దాడి చేస్తున్నారు, మనల్ని బతకనివ్వడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఎస్ తీసుకుందాం. ఆర్ఎస్ఎస్ వాళ్ళు భయంకరంగా క్రైస్తవుల మీద, సంఘం మీద దాడులు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎక్కువ శాతం 99% వాళ్ళు ఉండే వర్గం ఏ వర్గం వారో మీకు అందరికి తెలిసిన విషయమే. సో కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు అని అంటే ఏం దాడి చేస్తున్నారు? మీరు అమాయకులైనటువంటి వాళ్ళందరినీ కూడా మతం మారుస్తున్నారు, ట్రైబల్ పీపుల్స్ ని, లో క్యాస్ట్ వాళ్ళని అని మన మీద కొడుతున్నారు కదా. దాన్ని మనం ఎలా తీసుకుంటున్నామంటే మమ్మల్ని కొడుతున్నారే అన్నట్టుగా తీసుకుంటున్నాం. కానీ నేను ఆలోచించిన విధానం ఏంటంటే, నాకు ఎలాంటి తలంపు వచ్చిందంటే, మీరు ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, మా దగ్గరికి రారా, మా దగ్గర కూడా రండి రా అని చెప్పి కొడుతున్నారు మనల్ని. మాకు కూడా స్వార్థ ప్రకటించండి రా, మమ్మల్ని మర్చిపోతారేంటి, మమ్మల్ని వదిలేస్తున్నారేంటి అని కొడుతున్నారు. అపోస్తలుడైన పౌలు సంఘాన్ని కొడుతున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు ఇండైరెక్ట్ గా తను చెప్పకనే చెప్తున్నాడు, మరి నా సంగతి ఏంటి, నాకెవరు చెప్తారు అని. అతడు సంఘం మీద కొడుతూ ఉన్నప్పుడు, సంఘం అంతా తన రక్షణ కొరకు ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు ఆ వ్యక్తి కూడా వచ్చాడు. ఈరోజు భారతదేశంలో అగ్రవర్ణాల వాళ్ళు ఎందుకు ప్రభువు దగ్గరికి రావడం లేదు అని అంటే, వాళ్ళకి చెప్పేటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గరకు వెళ్లేటువంటి వాళ్ళు లేరు. ఒకప్పుడు మిషనరీస్ వచ్చినప్పుడు వాళ్ళు మన దగ్గరకు వచ్చారు, మంచిదే, ఇక్కడి నుంచి మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామా, వెళ్లడం లేదు. కొడతారో, తిడతారో, చంపుతారో. జ్ఞాపకం చేసుకోండి, ఆ రోజు సంఘం మీద దాడి జరిగినప్పుడు, ఆదిమ సంఘంలో యెరూషలేము సంఘం మీద వాళ్ళందరూ కూడా యూదయ, సమరయ ప్రాంతాలకు చదిరిపోయారు. చదిరిపోయిన వాళ్ళందరూ మౌనంగా ఉండలా అక్కడికి వెళ్లి వాళ్ళందరికీ సువార్తను ప్రకటించారు. సో క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చైనా దేశంలో 70-80 వేల మంది క్రైస్తవులు కాన్సన్ట్రేషన్ క్యాంపులు, చెరసాల్లో ఖైదీలుగా బంధించబడి ఉన్నారు. కానీ ఈరోజు చైనా ప్రభుత్వం భయపడుతుంది. ఎందుకోసమో తెలుసా? ఆ చెరసాల్లో ఎవరినైతే పోలీసు అధికారులుగా పెట్టారో, ఈ ఖైదీలు చెప్పడానికి, రక్షణ సువార్త చెప్పడానికి ఎవరు లేరు కాబట్టి, అక్కడున్నటువంటి తోటి ఖైదీలకు సువార్త చెప్తున్నారు, అక్కడున్నటువంటి అధికారులకు సువార్త చెప్తున్నారు. ఈ అధికారులు కూడా యేసు ప్రభు రక్షకుడు అంగీకరించి, వాళ్ళు కూడా క్రీస్తు నిమిత్తము ఒకప్పుడు అధికారిగా పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కూడా చెరసాలలోకి వెళ్లి బంధించబడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎవరిని కాపలా పెట్టాలి? కాపలా పెట్టిన కూడా మార్చేస్తున్నారా వీళ్ళు? వాళ్ళతో పాటు ఖైదీలు కూడా మార్చేస్తున్నారా వీళ్ళు? ఆలోచించేయండి, వీఆర్ కాల్డ్ ఫర్ దాట్. అందుకొరకు మనం పిలువబడ్డాం. కానీ ఈరోజు మనల్ని వేరే దాని కొరకు కొంతమంది సేవకులు పిలుపునిస్తున్నారు. ఐడెంటిఫై దెమ్. నీ పిలుపు దేని కొరకు? మరచిపోవద్దు. వీళ్ళంట అధిక లోబులై మీ వలన సంపాదించుకుందురట. కొంతమంది సేవకులు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, దే ఆర్ కాల్డ్ టు ఎర్న్ మనీ. మీ ద్వారా అధిక లాభము సంపాదించుకోవడానికి మాత్రమే వాళ్ళు పిలువబడ్డారు అన్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తారట. అర్థం కావడం లేదా? అలాంటి బోధకులు ఈరోజు టీవీల్లో, స్టేజీల మీద ఎంత పెద్ద గొప్పవాళ్ళు అయ్యారో నేను పేర్లు చెప్పడం కదా, మీరు ఆలోచించేయండి. మీకు ఒక విషయం తెలుసా, ఈ గొప్ప గొప్ప బోధకులు ఎవ్వరు కూడా పల్లెటూర్లకు వెళ్లరు, వీళ్ళెవ్వరు కూడా కొండ ప్రాంతాలకు వెళ్లరు, అక్కడ బహిరంగ సభలు పెట్టరు. ఎందుకంటే వీళ్ళకి నిజంగా నశించిపోతున్న ఆత్మల మీద కాదు భారం. వీళ్ళు ఓన్లీ పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్ లో మాత్రమే పెడతారు. జాగ్రత్త గుర్తుపెట్టండి, మెట్రోపాలిటన్ సిటీస్ లో మాత్రమే పెడతారు. దీనికి వీళ్ళు చెప్పేది ఏంటంటే, అందరికీ రావడానికి అనుకూలంగా ఉంటుంది, అందరికీ రావడానికి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంటుంది. కానీ వీళ్ళ దృక్పథం ఏంటంటే, మెట్రోపాలిటన్ సిటీస్ లో పెడితే డబ్బులు బాగా కలెక్ట్ అవుతాయి. అందుకే వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్తుంటారు, మేము దీనికోసం అంత ఖర్చు పెట్టాం, దీనికోసం అంత ఖర్చు పెట్టామనని. ఇంకొంతమంది డైరెక్ట్ గానే ఓపెన్ గానే అడిగేస్తారు, మీరు ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే, మీరు దీనికి స్పాన్సర్ చేస్తే, మీరు దానికి స్పాన్సర్ చేస్తే మీకు దీవెన. ఇంకొంతమంది ఇండైరెక్ట్ గా అలాంటి వాళ్ళని ఎన్నుకొని సాక్ష్యం చెప్పిస్తుంటారు. అలాంటి వారి సభల్లో 70%, 50% సాక్ష్యాలే ఉంటాయి. నేను ఇదిగో ఇంతకుముందు అంత ఇచ్చాను ఇంత ఇచ్చాను, తర్వాత దేవుడు నన్ను ఇంతగా దీవించాడు, దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించాడు. ఇలాంటి సాక్ష్యాలు ఇవేం చేస్తావంటే ఇండైరెక్ట్ గా మిమ్మల్ని కూడా ప్రేరేపిస్తాయి. ఓ నేను కూడా ఇంత స్పాన్సర్ చేసి ఇంత ఇస్తే దేవుడు నాకు ఇంత ఇస్తాడేమో అని. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడారా, ఇలాంటి గిమ్మిక్కులు ఈరోజు సంఘంలో అధికమైపోయాయి. వీళ్ళు ఎందుకు గ్రామాలకు వెళ్ళి సువార్త సభలు పెట్టరు తెలుసా? అక్కడ వాళ్ళకి కానుకలు రావు. ఇదంతా మా టీంతోనే మేము ఖర్చు పెట్టుకున్నాం, మీ టీంతోనే, కానీ మొత్తానికి ఎంత అయింది? మొత్తానికి ఎంత అయింది? ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరిస్తున్నారు? వాళ్ళు ఎందుకు వరకు ఇస్తున్నారు? నువ్వు దేనికోసం వాడుతున్నావు? నీ లగ్జరీ ఏంటి? నీ కంఫర్ట్ ఏంటి? ఎక్కడైతే జనాలందరూ నీ దగ్గరికి వస్తారు మెట్రోపాలిటన్ సిటీని అయితే, కానీ దేవుడు అందరూ నీ దగ్గరికి పిలిపించుకోమన్లా, నిన్నే వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాడు. యు గో అని అన్నాడు. కానీ ఈరోజు వెళ్లే సేవకులు లేరు, తమ్మని పిలిపించుకునే సేవకులు చాలా మంది ఎక్కువ అయిపోయారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి అబద్ధ బోధకుల్ని గుర్తించండి. నాకు అర్థం కాదు, ఈ రోజు కూడా వాళ్ళ సభలకి లక్షల లక్షల మంది జనాలు వెళ్తున్నారు. వెళ్తున్నటువంటి వాళ్ళని గొర్రెలు అనాలా, లేకపోతే ఏమనాలి? ఆలోచన చేయండి. సత్యసువార్తను ఒక పక్క వింటూ కూడా ఏది సత్యం ఏది అసత్యం అని తెలుసుకుంటూ కూడా మరలా అక్కడికి వెళ్ళి అక్కడ, ఎందుకంటే అక్కడ బాగా ఆకర్షించబడతారు. అక్కడ ఆ మ్యూజిక్ అట్రాక్షన్, ఆ లైటింగ్ దానికి ఆకర్షితులు అవుతున్నారు. ఇలాంటి అబద్ధ బోధకులు సువార్తలకు మనం వెళ్లకుండా ఆగిపోయినప్పుడే వాళ్ళకి తెలుస్తుంది మనం డబ్బులు ఇస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళు మన దగ్గర నుంచి దోచుకుంటూ ఉన్నారు. ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఖర్చు పెట్టకూడదో కూడా మనకు అర్థం కావడం లేదు. ఎక్కడ సువార్త జరుగుతుందో ఎక్కడ సువార్త జరగడం లేదో కూడా మనకు అర్థం కావడం లేదు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ అబద్ధ బోధకులందరూ కూడా వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుస్తారు. వీరిని బట్టి సత్య మార్గము దూషించబడుతుంది. సరే వాళ్ళు ఏమైతే అది అయ్యారు, వాళ్ళ కొరకు శిక్ష సిద్ధంగా ఉంది. కానీ సమస్య ఏంటంటే వీళ్ళ వలన సత్య సువార్త కూడా దూషించబడుతూ ఉంది. ఈరోజు యూట్యూబ్ లో ఇంటర్వ్యూల కోసం వెళ్ళి కూర్చున్నటువంటి వాళ్ళ వలన, ఇంటర్వ్యూలకని చెప్పి వాళ్ళు ఫేమ్ కోసం, వాళ్ళ పేరు ప్రతిష్టల కోసం వాళ్ళు ఇంటర్వ్యూలకు వెళ్తా ఉన్నారు. వాళ్ళు అక్కడ ఏదో ఒకటి మాట్లాడడం వల్ల, వాళ్ళ అజ్ఞానం వల్ల ఈరోజు దేవుడు, దేవుని సంఘము, వాక్యము దూషించబడుతుంది. అసలు నిన్ను ఎవరెళ్ళమన్నారండి డిబేట్స్ కి? అసలు నిన్ను ఎవరెళ్ళమన్నారండి? క్రైస్తవులందరి పక్షాన ఎవరి ఒకళ్ళతో పుచ్చుకోమన్నారండి? అసలు నిన్ను దేని కొరకు ప్రభు పిలిచాడు? నీ పనేంటి? ఆ పనిని విడిచిపెట్టేసి ఆడగూర్చోవడం ఏంటి? ఆడగూర్చొని నీ గబ్బు గబ్బు చేయడం ఏంటి? నీ ఇష్టానుసారంగా మాటలు మాట్లాడి, నువ్వు ఆవేశపూరితమైన మాటలు మాట్లాడి. వాళ్ళు ఎదురు మాట్లాడే వాళ్ళు అంటున్నారు, నువ్వు ఒక క్రిస్టియన్ అని మర్చిపోవద్దు, క్రిస్టియన్ అంటే ఎలా ఉంటాడో నీకు తెలియదా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సిగ్గుపడాలి మనం, వాళ్ళ చేత చెప్పించుకునే స్థితికి వచ్చాం. ఒక క్రిస్టియన్ అంటే ఎలా ఉంటాడో అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు నాస్తికులు. వాస్తవానికి ఇంటర్వ్యూలు చేసినటువంటి వాళ్ళు నాస్తికులు, కానీ వాళ్ళకే వాళ్ళు చెప్తున్నారు హౌ ఎ క్రిస్టియన్ షుడ్ బి. క్రైస్తవుడు అంటే మాకు తెలిసినంత మటుకు ఎలా ఉంటాడండి, కానీ మీరేనండి ఎలా ఉన్నారు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అప్పటికన్నా సిగ్గు రావాలేదా మనకి? అప్పటికన్నా సిగ్గు రావాలి కదండి మనకి. సార్ వాళ్ళు అటు చేస్తే మాకెందుకు సార్ ఇది అనుకోవచ్చు. మీకు ఒక విషయం చెప్తాను చూడండి, వాళ్ళు వెళ్ళి చేశారా బాగుందా? ఆ తరువాత మనలో మనమే వాళ్ళకి లక్షల లక్షల వ్యూస్ ఇస్తున్నాం అట్లాంటివి చూసి. నువ్వు ప్రశ్నించుకో, నువ్వు యూట్యూబ్ ఒకరు ఓపెన్ చేస్తే నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి వాక్యాన్ని నువ్వు వింటున్నావా? ఇలాంటి డిబేట్లు కూర్చొని నువ్వు గంటల గంటల సేపు వింటున్నావా? దేనికి ఎక్కువ నువ్వు ఆకర్షితులు అవుతున్నావు ఆలోచించే. ఈరోజు మనం యూట్యూబ్ చూస్తే మనకు ఆధ్యాత్మికంగా ఉపయోగపడేటువంటి వాక్యాలు, ప్రసంగాలు మనకు కనిపించడం లేదు, వినిపించడం లేదు. ఇవే ఛాలెంజ్లు, డిబేట్లు ఇవే ఎక్కువ కనపడుతున్నాయి. మనకు మనం వాటికే బాగా ఆకర్షితులం అవుతున్నాం, వాటినే మనం ఎక్కువ చూస్తున్నాం. ఒకప్పుడు నేను కూడా చూశానండి, ఒకప్పుడు అలాంటి వాటిని పిచ్చి పిచ్చగా చూసేవాడిని. కానీ తర్వాత నాకు అర్థమైంది, అది అయిపోయిన తర్వాత నేను ఏం నేర్చుకున్నాను నా ఆధ్యాత్మిక ఎదుగుదలకి, అదేంటో వాటిని గంట సేపు 2 గంటల సేపు ఓపిగ్గా చూసేవాడిని. పోరనిపించదు, చాలా ఆసక్తిగా ఉండేది. కానీ 1.5 గంట 2 గంటలు అయిపోయిన తర్వాత వాట్ ఐ హావ్ లెర్న్ ఆధ్యాత్మిక ఎదుగుదలకు, నేను ఏం నేర్చుకున్నానంటే నాకేం కనిపించలా, జీరో. కానీ నేను ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగపడే ప్రసంగాలు కూడా యూట్యూబ్ లో ఉన్నాయి, అదేంటో వాటిని 1.5 గంట ఉన్నా గానీ చూడడానికి కష్టం అనిపిస్తుంది. ఏదో చిన్న చిన్న షార్ట్ రీల్స్ అయితే 1-2 నిమిషాలు అలా తిప్పుకుంటా ఏదో చూస్తే సాటిస్ఫాక్షన్ కోసం వెళ్ళిపోతున్నాం. కానీ మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి ప్రసంగాలు కూడా యూట్యూబ్ లో చాలా ఉన్నాయండి. నేను ప్రత్యేకంగా కొంతమంది పేర్లను సజెస్ట్ చేయను, కానీ బట్ ట్రై టు ఐడెంటిఫై, వాటిని మీరే పరిశీలన చేసుకోండి, ఏది నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి సత్య సువార్త, ఏది కాదు. ఈరోజు ప్రజల దగ్గర నుంచి దోచుకోవడమే పనిగా పెట్టుకొని కొంతమంది బోధకులు ప్రయత్నం బోధిస్తూ ఉన్నారు. వారికి ప్రధాన లక్ష్యం దేవునికి మహిమ కాదు, కాని వారి ప్రధాన లక్ష్యం వారి స్వలాభం, వారి యొక్క ఫేమస్, వారు ఫేమస్ అవడం. ఈరోజు అలాంటి వాళ్ళని మనం అనుసరిస్తున్నాం. కొన్ని సంఘాలు ఉన్నాయి, వాళ్ళు అద్భుతమైన ప్రసంగం చేస్తారు, సేవకులు పరిచయం చేస్తారు, వాళ్ళు చాలా అద్భుతంగానే పరిచయం చేస్తారు. కానీ ఇక్కడ సమస్య ఒకటి ఇంకోటి వచ్చింది తెలుసా, వాళ్ళు ఇంకొక దగ్గర బ్రాంచ్ పెడతారు చూసావా, అక్కడ సమస్య వస్తుంది. వీళ్ళేమో ఇక్కడ అద్భుతంగా పరిచయం చేస్తున్నారు, వాళ్ళు ఇంకొక టౌన్ లో బ్రాంచ్ పెట్టినప్పుడు ఇక్కడ జరిగే ప్రతి సమస్య ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడినా, ఇదిగో మన అయ్యగారు మనకి ఇలా చెప్పాడు, వీళ్ళు చెప్పేది అంత ఏంటి తెలుసా, మన అయ్యగారు మనకి ఇలా చెప్పారు, మన అయ్యగారు మనల్ని ఇలా ఉండమన్నారు, మన అయ్యగారు మనల్ని ఇలా చేయమన్నారు. అర్థమవుతుందా మీకు, ఏసే మనకి ఇలా చెప్పాడు అని చెప్పరు, వాక్యం మనకి ఇలా చెప్తుంది అని చెప్పరు, అయ్యగారు మనకి ఇలా చెప్పాడు సో మనం ఇలా ఉండాలి, మనం ఈ క్రమశిక్షణలో ఉండాలి. నీకు తెలియకుండా నేను ఒక అయ్యగారికి బానిస అయిపోయి అలాంటి సంఘాలకు నువ్వు వెళ్తున్నావేమో జాగ్రత్తగా పరిశీలన చేసుకో, అలాంటి సంఘాలకు నువ్వు వెళ్తున్నావేమో పరిశీలన చేసుకో. నీ సంఘంలో లేచిన దగ్గర నుంచి మనం అది కడుతున్నాం, ఇది కడుతున్నాం, అధ్యాస్తనం చేస్తున్నాం, డబ్బు 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 డబ్బు, నువ్వు అది స్పాన్సర్ చేయి, నువ్వు ఇది స్పాన్సర్ చేయి అని అంటున్నారంటే దెన్ బీ కేర్ఫుల్. నీ సంఘంలో ఎప్పుడు ఆశీర్వాదం, దీవెన, మేలులు అనే మాట్లాడుతుంటే ఒకసారి ఆలోచించేసుకో, ఏ సంఘంలో అయితే పాపం గురించి, పరిశుద్ధత గురించి, విమోచన గురించి, సరిచేసుకోవడం గురించి బోధించబడుతుందో ఆ సంఘం నీకు క్షేమం. ఏ సంఘం అయితే నిన్ను హెచ్చరిస్తుందో నిన్ను బుజ్జగించకుండా ఆ సంఘం నీకు క్షేమం. నిన్ను బుజ్జగించేటువంటి సంఘం నీకు క్షేమం కాదు. ఏ సంఘంలో అయితే వాక్యాన్ని చెప్పకుండా ఓన్లీ పిట్టకథలు చెప్తూ ఉంటారో, నిన్ను బాగా నవ్విస్తూ ఉంటారో, ఆ సంఘం నీకు క్షేమం కాదు, నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆ సంఘం ప్రమాదకరం. ఏ సంఘంలో అయితే క్రమశిక్షణ ఉండదో, చాలా సందర్భంలో మనం రాజీ పడిపోతూ ఉంటాం, సర్లే ఏదో చిన్నప్పటి నుంచి మనం వెళ్తా ఉన్నాం, మన తల్లి సంఘం ఎట్టదులు పెట్టుకుంటాం చెప్పండి. ఈ డైలాగ్ మనల్ని చాలా పత్రం చేస్తా ఉంది, ఇక్కడ తల్లి సంఘమా తండ్రి సంఘమా రాజీ పడిపోదన్నో, అలా కాదు. నువ్వు ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఎదుగుతున్నావా లేదా దాన్ని పరిశీలనలోనికి తీసుకో. నీ కుటుంబం కట్టబడుతుందా లేదా, నువ్వు వాక్యం నేర్చుకుంటున్నావా లేదా దాన్ని పరిశీలనలోనికి తీసుకో. ఇక్కడ సంఘాల మీద మనకు కావాల్సింది అభిమానం కాదండి, నువ్వు అభిమానం పెంచుకున్నావంటే నువ్వు కూడా పోతావు వాళ్ళతో పాటు. ఈరోజు నేను మీకు చెప్తున్నా, నేను ఒకప్పుడు చేసిన వాడిని, నేనేం చేయకుండా చెప్పడం లేదు, నేను నిన్న మొన్నటిదాకా కూడా వీటన్నింటినీ చేసిన వాడిని. కానీ ఇప్పుడే తెలుసుకుంటున్నాను, మీకు చెప్తున్నాను, మీకు సరైనది అనిపిస్తే అంగీకరించండి, లేదు ఇది సరికాదు అనుకుంటే తృణీకరించండి, దట్ ఈస్ యువర్ విష్. బలవంతమైతే ఏమీ కాదు, కానీ ఆలోచించండి మీ సంఘంలో ఎలాంటి బోధ జరుగుతుంది. నిజంగా మీ సంఘం తరపు నుంచి
అంటే కొన్ని సంఘాలు నిజంగా పనిచేసే సంఘాలు ఉన్నాయి. వాళ్ళు పనిచేస్తూ మీకు చెప్తున్నప్పుడు అక్కడ మీకు మనీ ఇవ్వాలని ప్రేరేపణ కలిగిస్తే మంచి సంతోషంగా ఇవ్వండి. నిజంగా అక్కడ పని జరుగుతుందంటే క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, అబద్ధ బోధకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి మనం. ప్రతి బోధనను బైబిల్ ప్రకారం మనం పరీక్షించాలి. ఇది మన బాధ్యత. అది క్రైస్తవ జీవితంలో పవిత్రతను కాపాడుకోవాలి. ఇది కూడా మన బాధ్యతే. లోభం మరియు స్వార్థంతో చేసే పరిచర్యను గుర్తించాలి, తిరస్కరించాలి. ఇది కూడా మన బాధ్యతే. దేవుడు అబద్ధ బోధకులను తప్పకుండా తీర్పు తీరుస్తాడు. అది ఆయన సమయం ఇచ్చినప్పుడు అది ఆయన పని. మరి ఈరోజు బీ కేర్ఫుల్. దేవుడు తన వాక్యం ద్వారా మనతో అదే మాట్లాడుతున్నాడు. అబద్ధ బోధల పట్ల జాగ్రత్తగా ఉండండి. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, యేసయ్య చేసినటువంటి బోధకు, ఈరోజు జనులు చేస్తున్నటువంటి బోధకు, అందరు కాదులేండి కొద్ది మంది చేస్తున్న బోధకు ఎంత వ్యత్యాసం ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదేంటో కాని మనం కూడా ఎలాగ తయారో తెలుసా? అసత్య సువార్త అని చెప్పే వాళ్ళని తీసుకొని వచ్చి మీటింగ్లు పెట్టించుకుంటాం. వాళ్ళు ముందే చెప్తారు, మాకు కనీసం ఇంతమంది ప్రజలు గ్యాదర్ అవ్వాలి, మాకు ఇంతమంది డబ్బుండాలి, ఇంత డబ్బు ఇవ్వాలి, రాను పోను మాతో పాటు ఒక టీం వస్తుంది, ఆ టీం అంతటికి అకామిడేషన్ ఉండాలి, మనం ఇవే తాగుతాం ఇవే తింటాం. అలా చెప్పిన వాళ్ళని దయచేసి మీటింగ్స్ కి పిలవద్దండి. అలా చెప్పిన వాళ్ళని మీటింగ్స్ కి పిలవద్దండి. మీ పక్కనే వాక్యం చక్కగా చెప్పే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. వాళ్ళని తీసుకొని వస్తే 10 మంది జనాలు వస్తారు సార్, వాళ్ళకి ఫేమ్ ఉంది కదా, వాళ్ళ ద్వారా 10 మంది జనాలు వస్తారండి, నిజమే. కానీ వాళ్ళు ఈ 10 మందిని కూడా నాశనం చేసి వెళ్తున్నారండి. నీకు అది అర్థం కావడం లేదండి. మీ పక్కన మీకు తెలిసిన సేవకుడు అద్భుతంగా వాక్యం చెప్పే సేవకులు వాళ్ళు వస్తే ఇద్దరే వస్తారండి, పర్లేదండి, ఆ ఇద్దరు పరలోకానికి వెళ్తారండి. మేలు కలిగేది చేయండి. ఒకరు మీరు మీటింగ్స్ పెట్టే పని అయితే మేలు కలగనిది, అనవసరమైనది, ఆడంబరాలకు పోయేది వద్దండి. అది మనకు క్షేమం కాదు. అక్కడ కేవలం ఆడంబరం మాత్రమే కనబడుతూ ఉంటే అది మనకు ప్రమాదకరం అండి. దయచేసి గుర్తించండి. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఎప్పటికీ ఆ స్థితికి వెళ్లకుండా మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎప్పటికీ మనం ఆ స్థితికి వెళ్లకుండా, నువ్వు ఏ స్థితికి వెళ్ళినా కానీ మనల్ని హెచ్చరించే వాళ్ళు ఉండడం మనకు శ్రేయస్కరం. ఇన్ కేస్ ఒకవేళ మీకు కూడా రేపు నేను కేర్ మిషన్ అనేటువంటిది ఒకవేళ ఆడంబరంగా కనబడుతూ ఉంటే, ఆడంబరంగా పరిచయం చేస్తున్నట్టు కనబడుతుంటే, యు ఆల్సో కెన్ పాయింట్ అవుట్. అది మంచిదే. మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండడం మాకు మంచిది. మేము అడిగిన మేము చేస్తున్న ప్రతి దానికి తానా తందానా అని చెప్పి డప్పులు కొట్టే వాళ్ళు ఉండడం మాకు కూడా ప్రమాదకరం. యాజ్ ఎ ఆర్గనైజేషన్ గా, యాజ్ ఎ టీమ్ గా, యాజ్ ఎ పాస్టర్స్ గా ఇది కూడా మాకు క్షేమం. కొంతమంది సంఘంలో ఎవరైనా ప్రశ్నిస్తే ఇంకా నెక్స్ట్ ఆదివారం నుంచి ప్రసంగాల్లో వాళ్ళ మీదే టార్గెట్ ఉంటుందండి, ఎందుకంటే ప్రశ్నించడం నచ్చదు. కానీ ప్రశ్నించే వాళ్ళని ఉంచుకోవడం మంచిది, ఎందుకంటే మనం కొన్నిసార్లు మనం తప్పులు చేస్తాం. ఇలా ప్రశ్నించే వాళ్ళు ఉంటే వాళ్ళని బట్టి మనం భయపడి, అరే మనం ఇటు చేస్తే ప్రశ్నిస్తాడ్రా అని జాగ్రత్త పడతాం కొన్నిసార్లు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘంలో ఒకవేళ ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తూ ఉంటే ఇక వాళ్ళనే టార్గెట్ చేసి ప్రసంగాలు చేయడం రైట్ కాదు. అఫ్ కోర్స్ దీంట్లో సేవకులు లేరు, నేను ఈ పాయింట్ చెప్పినా గానీ ప్రయోజనం ఉండదు. బట్ అయినప్పటికీ నేను చెప్తున్నాను, నేను ఒకవేళ నిన్ను కూడా నువ్వు సీనియర్ సిటిజన్ అనుకుందాం, క్రిస్టియానిటీలో క్రైస్తవులను సీనియర్ సిటిజన్, జూనియర్ నిన్నగాక మొన్న వచ్చాడు, అతడు వచ్చి నేను ప్రశ్నించాడు, నేను హెచ్చరించాడు, అనా నువ్వు చేస్తుంది తప్పనా, అలా అది రైట్ కాదన్నా అంటే దాన్ని యాక్సెప్ట్ చేయి, దాన్ని స్వీకరించు. నువ్వేంటనా చెప్పింది, నీకేం తెలుసు అసలు వాక్యం, నాకు తెలుసా నీకు తెలుసా అని అనద్దు. హ్యాపీగా దాన్ని స్వీకరించు. ఒకవేళ దాంట్లో నీ తప్పమని ఉంటే ఆలోచన చేసి సరిచేసుకో. లేదు తనే తప్పుగా అర్థం చేసుకుని అంటే ఇప్పుడు తమ్ముడు ప్రేమతో కూర్చొని చెప్పు, తమ్ముడు అది కాదు వాస్తవం ఇది తమ్ముడు అని ప్రేమతో కూర్చొని చెప్పు. అంతేగాని వాడిని పక్కన పెట్టేయద్దు, అంతేగాని వారిని దూరము చేయవద్దు. క్రీస్తునందు ప్రేమించండి మిట్లారా, జ్ఞాపకం చేసుకోండి. నేను కేవలం ఈ మూడు వచనాలతో ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిళ్ళు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. నెక్స్ట్ వీక్ మరికొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తిరిగి సమయాన్ని అధ్యక్ష వారికి అప్పగిస్తూ ఉన్నాను.